చరిత్రలో లభించేటటువంటి సంపూర్ణత అవగాహన చేసుకోవటానికి ఈ చివరి చివరి 47 రోజులు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి, దాంతో ఆగిపోదు. ఇలాగా యుగ యుగాలుగా కొనసాగుతుంది. ఇది ఫస్ట్ బ్యాచ్ వాళ్ళ సిలబస్ గురించి, అది కూడా ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి వాళ్ళ సిలబస్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఇక్కడ నేర్చుకోలేకపోతే కొంపలేం మునిగిపోవు, మళ్ళీ ఇంకోసారి నేర్చుకోవచ్చు. కానీ ఇంకోసారి ఇంత విస్తృతంగా ఇంత తొందరగా చెప్పబడదు, చాలా మెల్లిగా చెప్పబడతాయి. దానిని మనసులో ఉంచుకుని ఎదగదలుచుకున్న వాళ్ళు తొందరగా ఎదగండి. రిపీటెడ్ గా నేను చెప్పేది అది. ఇది తప్ప నేను ఈ 47 రోజుల్లో ఇంకేం చెప్పదలుచుకోలేదు. నేను ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు కానీ కేవలము ఆ గురు చేతనత్వం యొక్క సంపూర్ణ స్వరూపాన్ని అన్ని కోణాల నుంచి అవగాహన చేసుకునేటటువంటి స్థాయికి మీరు ఎంత తొందరగా ఎదగలిగితే అంత తొందరగా. టైం చాలా తక్కువగా ఉంది మాస్టరు, చాలా ఎక్కువగా ఉంది. 47 రోజులు అక్కర్లే ఇది అర్థం చేసుకోవడానికి, ఒక రోజు చాలు. మీరు మారగలిగితే, మారలేకపోతే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా మీరు మారలేరు. అంటే అది ఎంత సులభమో చెప్పడానికి చెప్పబడుతోంది, అది ఎంత కష్టమో చెప్పడానికి చెప్పడం లేదు నేను. కానీ రావలసింది ఏంటంటే మార్పు. ఆ మార్పు రావాల్సినటువంటి విధానము ఆ ధ్యాన ప్రక్రియలో మీరు నేర్చుకోకపోతే ప్రతిదీ వేస్టే. టెక్నిక్ అంతా కూడా ఆ ధ్యాన ప్రక్రియలో ఉంది, అందుకే దాన్ని టెక్నిక్ అన్నాం. అదొక టెక్నిక్. టెక్నిక్ అంటే అర్థం ఏంటి? తెలిస్తే చాలా సులభం. తెలియకపోతే అసలు తెలీదు. మ్యాజిక్ అంతా ట్రిక్సేగా. తెలిస్తే ఏమీ లేదు అందులో. తెలిసిన వాళ్ళు మొన్న ఇక్కడ గాడి చూపిస్తే ఆ దాని కింద పెట్టాడని అప్పుడే చెప్పిస్తాను, వాడు చేయకముందే. తెలియని వాళ్ళకి అది అద్భుతంగా కనిపిస్తుంది. ఈ బ్రహ్మ విద్య కూడా అలాంటి టెక్నికే. ఆ టెక్నిక్ మీకు అర్థం అవటానికి మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే వైరాగ్యము. కానీ గురువుల దగ్గరికి వైరాగ్యంతో వెళ్ళటంలే మనం, రాగంతో వెళ్తున్నాం. ఈ 47 రోజులు దాన్ని విడిచిపెట్టండి. ఏ విధమైనటువంటి రాగములు లేనటువంటి స్థితిలో ధ్యాన స్థితి గురించి చెప్తున్నాను నేను. ధ్యానానికి కూర్చున్నప్పుడు మాత్రమే దయచేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఆపాదించుకోండి. నిత్య జీవితాల్లో ఆపాదించుకుంటే భ్రష్టులం అయిపోయి భారత జాతి ఎలా నిర్వీర్యం అయిపోయిందో అలా నిర్వీర్యం అయిపోతాం. ఈ టెక్నిక్ ఉపయోగిస్తున్నప్పుడు చేయాలి. ఈ వైరాగ్యం బయట జగత్తులో కాదు, బాహ్య జగత్తులో మిమ్మల్ని వైరాగ్యులు అవమని అవడన్నాడు. ఎంత పరమ మూర్ఖత్వం అంటే భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి నాకు వద్దు అనుకోవటం కంటే పరమ మూర్ఖత్వం ఎక్కడా ఉండదు. ఈ సృష్టి నువ్వు సృష్టించావా? ఈ కుటుంబ సభ్యులు నువ్వు ఎన్నుకున్నావా? నీ జన్మని నువ్వు ఎన్నుకోలేదు, నీ మృత్యువును నువ్వు ఎన్నుకోలేదు. ఇవి రెండు స్టార్టింగ్ అండ్ ఎండ్ పాయింట్స్ జీవితంలో. జన్మించుట నీ చేతిలో లేదు, మృత్యువు నీ చేతిలో లేదు. స్టార్టింగ్ అండ్ ఎండింగే నీ చేతిలో లేనప్పుడు మధ్యన ఉన్నటువంటి విషయాలు నీ చేతిలో ఉన్నాయి, అది భ్రమ అంటున్నాం. ప్రయాణం చేస్తున్నాం రైలు డబ్బాలో, నీట్గా ఉంచమంటాం రైలు డబ్బాని. ఎందుకు? నా ఇల్లు కాదుగా, కాదు కదా, అది కూడా నీట్గా ఎందుకు ఉంచుతాం? రేపు రాబోయే వాళ్ళు దాని తర్వాత దాన్ని ప్రయాణించే వాళ్ళకి సుఖంగా ఉంచాలి కనుక అది మన బాధ్యత కనుక. ప్రయాణం చేసిన తర్వాత దిగిపోతాం. ఎవరికి ఏ స్టేషన్ వస్తే ఆ స్టేషన్లో దిగిపోతాం. అది నీ వైరాగ్యం అంటే. కానీ కలిసి ఉన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడుకు, ఇంకో గంట తర్వాత నువ్వు దిగిపోతావు అని తోటి ప్రయాణికులతో అంటలేదు కదా, అంటున్నారా? అలాగే ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ విలువ మీరు మీ కుటుంబ సభ్యులకు కానీ సమాజానికి కానీ ఇచ్చారో భారతీయ ఆధ్యాత్మీయత మీకు చచ్చినా అర్థం కాదు. యు విల్ నెవర్ అండర్స్టాండ్ ఇట్. ఆ టెక్నిక్ అంతా అందులో ఉంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? మూర్ఖత్వం. టెక్నిక్ ఉపయోగించుకున్నటువంటి మానసిక స్థితిని నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నారు. నిత్య జీవితంలో మీరు నార్మల్ గానే ఉండాలి. అది ఎంతసేపు చెప్పినా ఎందుకు అవగాహన కావటంలే. నిత్య జీవితంలో మీరు ఏ ఏ పాత్రలు పోషించాలో ఆ పాత్రలు పోషించవలసిందే. సినిమాలో యాక్టర్ ఉంటాడు, వాడికి ఏదో రోల్ ఇస్తావు, నేను ఆ రోల్ చేయను, నేను ఇంకోడిని, నేను ఈ విధంగా అలా చేస్తాను అంటే ఏమవుతుంది? ఆ రోలు భ్రష్టపడుతుంది. అన్ని రోల్స్ భ్రష్టపడితే సినిమా ఏమవుతుంది? పరమ భ్రష్ట అవుతుంది. అది భారతదేశం చేసినటువంటి ఘనకార్యం. అందుకని భారతదేశం ఏది అవుతే జగద్గురు పీఠంలో ఉండవలసినదో, జీవిత విధానము ఏ దేశం అవుతే నేర్పవలసి ఉన్నదో ఆ దేశము జీవించటం మర్చిపోయింది. నటనలో జీవించటం మర్చిపోయింది. నటన చేస్తే నటనలోనూ ఇన్వాల్వ్ కాలేవు. ఈ వైరాగ్యాలు ఈ వేదాంతాలు గుర్తొస్తాయి. పోనీ వేదాంతిలా జీవించగలవా? జీవించలేవు. ఉభయభ్రష్టత్వం అయింది. అది మీరు ఈ 47 రోజుల్లో పోగొట్టుకోవాలి. అదొక మానసిక స్థితి, మీ ఆచరణతో సంబంధం లేదు. అది ఆ మానసిక స్థితి పొందటానికి కావలసినటువంటి టెక్నిక్ ధ్యానము. ధ్యానం చేస్తే ఏదో అయిపోతుంది, ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఏదో అయిపోతుంది, అది చేసేది కాదు, అది పొందేది. ధ్యాన స్థితి నువ్వు చేయలేవు, ధ్యాన స్థితిలోకి వెళ్తావు. నేను నిద్ర చేస్తున్నానని వాడని అంటాడా? నిద్రలోకి వాడు ప్రవేశిస్తాడు. అలాగే ధ్యాన స్థితిలోకి మీరు ప్రవేశించాలి పొద్దున్న సాయంత్రం. దాని మీద మీరు కమాండ్ తెచ్చుకోవాలి. ధ్యాన స్థితిలోకి కావలసినప్పుడు వెళ్ళిపోగలగాలి, అక్కర్లేనప్పుడు బయటకు వచ్చేయగలగాలి. యోగస్థ కురు కర్మాళి. ఆ యోగ స్థితిలో ఉంటూ, ధ్యాన స్థితిలో ఉంటూ పనులు చేయాలి. మరి ధ్యాన స్థితిలో ఉంటూ చేయవలసినటువంటి పనులు ఏమిటి? చాలా కష్టం అని చెప్పడం, ఓడి మాత్రం చెప్పగలను. ధ్యాన స్థితిలో ఉండి పనులు చేసేవాడు లేజీ బగ్గర్ మాత్రం కాదు, భారతీయ యోగి మాత్రం వాడు ఖచ్చితంగా కాదు. ఈ ఆశ్రమాలు, ఈ సన్యాసులు, ఇవన్నీ కూడా యోగ విద్యకి ఒక ఏం చెప్తావు, మచ్చలాంటివి, పరమ మచ్చలాంటివి, పరమ నీచమైనటువంటి స్థితిలో ఆశ్రమాలన్నీ కూడా ఉన్నాయి. అదే స్థితికి దీన్ని కూడా తీసుకురానివ్వను. నేనున్నగా ఆ స్థితి దీనికి రాదు. కానీ రాదు అంటే మీరు అవగాహన చేసుకోవటానికి మాత్రం నేను చాలా టైం ఇస్తాను. మీరు కంగారేం పడుకోకండి, మాస్టర్ ఏదో అనిస్తున్నారో అవుతే అట్టా అని తెలుస్తుంది. అది అంత ఈజీగా రాదు ఆ స్థితి. కానీ ఆ స్థితికి మీరు ప్రయత్నిస్తున్నారా లేదా? చిన్న ఉదాహరణ కదా, నాకు మాట్లాడుతుంటే దగ్గు వస్తే అప్పుడు లేచి వెళ్ళి మంచిగా తీస్తున్నారు, 5 రోజులు బట్టి చూస్తున్నది కదా. మీరు చూస్తున్నారు కదా 5 రోజులు బట్టి, ముందెందుకు పెట్టలేకపోయారు? యోగ స్థితి లేదు కనుక తప్పేం కాదు, తప్పు పట్టుకోవటం లేదు. యోగ స్థితి ఉంటే చెప్పకుండానే చేస్తారు. మీకు తడుతుంది ఆ క్షణంలో, మీరు చెప్పించుకోకూడదు. యతీనా బ్రహ్మ భవతి సారథి. బ్రహ్మ అంటే సర్వాంతర్యమి. ఎప్పుడు ఎవరికి ఏది అవసరం అవుతుందో అది అప్పుడు ఇవ్వగలిగేటటువంటి శక్తి అది. అంచేత ఇతరులని వేలెత్తి చూపించడానికి నేను చెప్పటంలే, కానీ ఎన్నిసార్లు ఇక్కడే 20 ఏళ్ల బట్టి మీరు చూస్తున్నారు, చెప్పిందే చెప్తున్నాను నేను కదా. విశ్వకర్మ సూక్తంతో పాటు, యంత్ర విద్యతో పాటు ఆహారం తీసుకోవాలని 1 సంవత్సరం కిందట చెప్పినట్టు గుర్తు నాకు కదా. ఎంతమంది చేస్తున్నారు? అది మీరు చేసే తప్పు. అందువల్ల యోగ విద్య నవ్వుల పాలు, అపహాస్యం పాలు అయిపోయి 1 సంవత్సరం బట్టి మీరు అది చేస్తూ ఉండుంటే ఏమై ఉండేది? మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పటంలే, మీరు చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 2 కారణాలు అయి ఉండాలి. మీకు ఆధ్యాత్మిక విద్య మీద ఇష్టము లేదు. ఇష్టము లేకపోతే తను సోమరితనం ఉంటుంది. సోమరితనం ఉండదు ఇష్టం వచ్చిన చోట. ఇప్పుడు ఇష్టం వచ్చిన సినిమా చూపిస్తానంటే పడుకున్న వాళ్ళు లేచి పరిగెడతాడు. సోమరితనం కాదు, ఇష్టం లేకపోవటం అంతే. ఇష్టం లేకపోతే యోగత్వము సాధన చేస్తున్నాను అనే పేరు పెట్టుకోవద్దు. దానివల్ల ఏమవుతుందంటే మనం నవ్వులు పాలవుతాం, సమాజం నవ్వులు పాలవుతుంది, హిందుత్వము నవ్వులు పాలవుతుంది. చేయకండి. నాస్తికులు మనకంటే చాలా మంచివాళ్ళు. నమ్మనంటాడు, గొడవ వదిలిపోయింది. కానీ నమ్మి మీరు ఆచరణ చేయకపోతే మీరేం నమ్మినట్టు? మీరే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ ప్రశ్న 47 రోజులు మాత్రమే ఉంది కనుక ఆ ప్రశ్న నేను చెప్పే కదా. ఈ 47 రోజుల మూడే ఇది, దాని తర్వాత మళ్ళా మామూలు మూడ్లోకి వచ్చేస్తాను నేను. ఇది మాస్టర్స్ కాన్షియస్నెస్ మీకు కావాలి అనుకున్నటువంటి వ్యక్తులకి చెప్పబడుతున్నటువంటి క్లాసులు. ఈ క్లాసు బయట మళ్ళా నేను మామూలుగానే ఉంటా, మీరేం కంగారు పడక్కర్లే. కానీ క్లాసులో మాత్రము మీకు అవగాహన రాకపోతే, గురువుల యొక్క చరిత్ర యొక్క అవగాహన రాకపోతే ఎలా మాస్టర్స్ డిగ్రీ ఎలా వస్తుంది మీకు? ఇచ్చేయమంటారా? మిగతా వాళ్ళ నేను ఇవ్వను. మీరు మారాలి, చచ్చినట్టు మారాలి. కానీ ఆ మారటం అనేది కేవలము 1 సెకండ్ నిర్ణయం మాత్రమే. రైలు ఎక్కాలా వద్దా అని నిర్ణయం తీసుకుని ప్రజలతో ఉన్నటువంటి రైలు ఉందనుకోండి, ఎక్కేశారు అనుకోండి, మీరు ఇంకా చేయగలిగేది ఏం లేదు. మీరు నెక్స్ట్ స్టాప్ వచ్చేంత వరకు కూర్చొని తీరాల్సిందే. మీరు ఆ ధైర్యం మీరు ఈ 47 రోజుల్లో తెచ్చుకోవాలి. ముందు ఎక్కేయండి, దాన్ని ఎక్కేశాక మీరు దిగాలన్నా దిగలేరు, ఇరుకుపోతారు. అందుకని చూస్తున్నా నేను డిసెంబర్ 1939 లోపల ఎక్కిన వాళ్ళు మరి తర్వాత రాదు, ఎందుకు రాదు, ఇంకో రైలు వస్తుంది. అంచేత మీరేం కంగారు పడిపోయి అవుతే మేము అందరం ఏమైపోతాం, దాని గురించి ఎవడు మాట్లాడటంలే. ఈ బ్యాచ్ స్టూడెంట్స్ కి మాట్లాడుతున్నాం. 3rd BSc పరీక్షలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి కదా, అలాగే MA MSc మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్ ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఒకవేళ ఇక్కడ జరగకపోతే ఇంకో చోట జరుగుతాయి. ప్రకృతిలో అది జరుగుతుంది, దాన్ని మనం గమనిస్తున్నాం అంతే. ఆ గమనించేటటువంటి మానసిక స్థితి తెచ్చుకోండి. ఏంటి ఆ మానసిక స్థితి? ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, ధ్యానం అయిపోయిన తర్వాత కూడా మీరు ఆ పరమే వ్యోమన్ లో ఉండిపోగలాలి. కానీ ఆ పరమే వ్యోమంలో ఉండిపోవాలి అనేసరికి అలా ఏమవుతుంది, కడుపు మూసుకుంటున్నాం, మాట్లాడటం మానేస్తున్నాం, బిగుసుకుపోతున్నాం. మరి బిగుసుకుపోతే ఎలా? ఆ స్థితిలో ఉంటూ అదే స్థితిని మెయింటైన్ చేసుకుంటూ మీరు పనులు చేయాలి. ఎలా చేయగలుగుతాం? మీరు చాలా పనులు చేయగలుగుతున్నారు అదే స్థితిలో ఉండి, అదే ఆ పనులు అదే స్థితిలో ఉండి చేస్తున్నామని మీకు అర్థం కావటం లేదు. మీరు తిన్న ఆహారం అరుగుతోంది, నువ్వు అరగ తీసుకుంటున్నావా? ఎలా అరుగుతోంది అది? ఆహారం తింటున్నాం కదా మనం, అజీర్ణం లేని వాళ్ళకి, వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. అంచేత మళ్ళా మీరు ప్రశ్న వేయకండి, మళ్ళా నాకు అరగటం లేదు మాస్టరు అంటే నీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందన్నమాట, దాన్ని రోగం అంటాం. మరి అన్నం ఎలా అరుగుతోంది తెలుసా? ఎరుపు రంగు, నీలపు రంగు, రకరకాలైనటువంటి రంగులు గుర్తించగలుగుతున్నారు. మీరు ఎలా గుర్తిస్తున్నారు? చిన్న పిల్లవాడికి ఇది ఎరుపు రంగు, ఇది పసుపు రంగు, ఇది నీలపు రంగు అని చెప్తున్నాం కదా. మీరు చెప్పకపోయినా వాడికి ఆ రంగే కనిపిస్తుంది. మీరు ఏం చేస్తున్నారు? దానికి ఇది పేరు అని చెప్తున్నారు. తస్య వాచక ప్రణవ, ఇది ఎరుపు రంగు అని ఎలా చెప్తున్నాము, ఆ స్థితి ఓంకారం అని చెప్తున్నాం. రెండు ఒకటే. సో సింపుల్. మనం దాన్ని గందరగోళం చేసుకుంటే గురువులు ఏం చేస్తారు? వాళ్ళెవరు కష్టపడ్డట్టు మీకు కనిపించింది ఎక్కడైనా? ఆశ్రమము, శ్రమము లేనటువంటి స్థలము ఆశ్రమాలు, శ్రమ ఉండదు అక్కడ. మళ్ళీ ఆ ఉదాహరణ అర్థం చేసుకోండి, ఇది పసుపు, ఇది ఎరుపు, ఇది నీలము అని మీ పిల్లవాళ్ళకి చెప్తున్నావు. ఆ రంగు పేరు వాడికి చెప్పకపోతే అది ఎరుపు నీలంగా కనిపిస్తున్న వాడికి ఏంటి మీ ఉద్దేశం? ఎరుపు రంగు ఎలా కనిపిస్తున్న వాడికి? ఎరంగానే కనిపిస్తుంది. పసుపు రంగు ఎలా కనిపిస్తుంది? పసుపుగానే కనిపిస్తుంది వాడికి. మీరు చేసింది ఏంటి అంటే ఈ ఎరుపు రంగుకి పసుపు రంగుకి పేర్లు పెట్టారు. తస్య వాచక ప్రణవ, ఆ స్థితికి కూడా వాళ్ళు పేర్లు పెట్టారంతే. కానీ ఆ స్థితి ఎక్కడుంది? ప్రకృతిలో, ప్రపంచంలో ఆ స్థితి ఉంటేనే కదా దానికి ఆ పేరు పెడతాం. ఆ స్థితి లేకపోతే పేరు పెట్టాం కదా. ఆనందమయ స్థితి, దుఃఖమైన స్థితి, రాగమయ స్థితి, విషాదమయ స్థితి, ఇలా రకరకాల స్థితుల పేర్లు మనం చెప్తున్నాం. పేర్లు ఎందుకు వచ్చాయని? ముందు ఆ స్థితి ఉంటేనే పేరు వస్తుంది, లేకపోతే పేరు రాదు. అందుకే అనామిక సూర్యుడికి ఒక పేరు ఉంది, పేరు లేనివాడు అని. ఇంచేత పేరు లేనివాడు? ఇంకోడు ఎవడైనా ఉంటే పేరు కావాలి మీకు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది ఏం చెప్తున్నాను నేను, ది అదర్ ఉంటేనే పేరు అవసరం, ఇంకోడెవడో లేకపోతే పేరు ఎందుకు అవసరం? ఆ పేరు పేరు ఎప్పుడు కట్టాల్సి వస్తుంది? ఇంకోడుంటే అద్వైత స్థితి, ఆ స్థితికి ఓం అన్నాడు. నువ్వు తప్ప ఇతరు లేనటువంటి ఒక స్థితి నీకు అనుభూతిలో ఖచ్చితముగా ప్రతిరోజు ఉన్నది. ఉపనిషత్లు, వేదాలు, పురాణాలు ఘోషిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఈ ఓం అనేటటువంటి స్థితి నువ్వు ప్రతిరోజు అనుభవిస్తున్నదే బాబు. అది ఇది అని నీకు తెలియటం లే. ఏంటా స్థితి? నిద్రాస్థితి. కారణ జగత్ అని పేరు దానికి. కారణ జగత్ అంటే అర్థం ఏంటి? ఈ సంపూర్ణ సృష్టికి కారణం అది, నిద్రాస్థితే. దానిని ఓం అని పిలుస్తున్నాం మనం. కానీ ఓంకారంలో ఎవరున్నారు? ఇంకోడెవడు లేడు. అది అద్వైత స్థితి. అంచేత నిద్రలో మనకి ఇంకోడెవడూ లేనటువంటి అనుభూతి జాగ్రత్త అవస్థలో లేదు కనుక అది గ్యాప్ లా కనిపిస్తుంది మనకి. ఆ గ్యాప్ కి ఋషులు ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే పరమే వ్యోమన్. రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదు. దేవతలందరూ కూడా ఆ నిద్రాస్థితిలో ఉన్నారు. ఇట్ వాజ్ ద అవర్. సావిత్రి దేంట్లో స్టార్ట్ చేస్తున్నాడు? నాకు వినిపించలే. ఇది మీరు గట్టిగా చెప్పండి. అది ఇట్ వాజ్ ది అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్. ఆ చీకటిలో ఉన్నారు మీరు, ఆ తమస్సులో ఉన్నారు. ఆ గాఢ నిద్రే, ఆ గాఢ నిద్రలో ఆ పరమే వ్యోమంలో ఎవరున్నారు? దేవతలందరూ ఉన్నారు. కానీ ఆ దేవతలందరితో మీరు సంబంధ బాంధవ్యాలు పెట్టుకోలేకపోతున్నారు. పూర్వకాలంలో పెట్టుకోగలిగేవారు. దశరథుడు, ఈ రఘువంశపు రాజులందరూ కూడా దేవతలతో కలిసి యుద్ధం చేయగలిగేవాళ్ళు. మనం దేవతలను అడుక్కుంటున్నాం. అడుక్కునే వాడికి మిమ్మల్ని ఇంట్లోకి ఎవడు రాణిస్తాడు? అడుక్కునే వాడి లోపలికి రాణిస్తారా ఏంటి? ఖచ్చితంగా మీరు దేవతలను అడుక్కుంటే ఆ లోకానికి వెళ్ళలేరు. మనం అడుక్కునే సమాజంగా మారిపోయింది. ఎంత పరమ అడుక్కునే స్థానాలు ఉన్నాయో, ప్రతి యాత్రాస్థలము అడుక్కునే స్థానమే. బిచ్చగాళ్ళని చూసి మీరేదో బిచ్చగాళ్ళు అనుకుంటున్నారు. మీరు బిచ్చగాళ్ళు కాదా యాత్రలకు వెళ్లేవారు? మీరు బిచ్చగాళ్ళు ఏంటిట? మీరు ఘరానా బిచ్చగాళ్ళు, పాపవాడు చిన్న సైజు బిచ్చగాడు. మీరు కోటు ప్యాంటు వేసుకుని దేవుణ్ణి అడుక్కుంటారు. వాడు పాపం నిజంగానే అడుక్కుంటారు. ఈజ్ మోర్ ఆనెస్ట్ ప్రాబబ్లీ. అడుక్కునేటటువంటిది వదలండి. ముందు అడక్కండి, ఏది అడక్కండి. అసలు అడగాల్సిన పనులే మీరు. వారసుడు హక్కు అది, అడుక్కోవటం కాదు. గురువుల దగ్గర మీరు అడుక్కోక్కర్లే. అందుకే అంత ధైర్యంగా ఇది నీ జన్మ హక్కురా అని తన ఆత్మకథని చెప్పగలిగేటటువంటి ఒకే ఒక గురువుని చూశాను నేను, శ్రీరామ శర్మ ఆచార్య. ఆయన ఆత్మకథ పేరేం చేశాడో తెలుసు కదా? మీ వారసత్వము వీలునామా. నీ వారసత్వం కనుక అది నువ్వు పొందగలవు. ఏం పొందగలవు? హేయం దుఃఖమనాగతం. ఇది మీకు తెలిస్తే ఇంకా దుఃఖాలు రావు మీకు. అసంభవం. మరి దుఃఖాలు వస్తున్నాయి మాస్టర్, ఇది చేస్తే? చేయలేదన్నమాట. మరి ఏం చేయాలి? నేను మీతో చెప్తూ ఉంటాను కదా, నా మైసూర్ పాక్ ప్రావీణ్యం ఎప్పుడైనా చెప్పానా మీకు? గుర్తుందా? అంచేత మైసూర్ పాక్ అనేది లేదు. మైసూర్ పాక్ ఎవడు చేయలేడు అనుకుంటే అట్ట ఏమైంది? అక్కడ నాకు జాతకాలే. నాకు అగ్ని విద్య రాలేదు. మరి అగ్ని పురాణం చదివితే వస్తుందేమో. మరి అగ్ని పురాణంలో అగ్ని లేదంటున్నారు మనుష్యులు. వ్యాసుడు వాళ్ళకి పాపం దానికి అగ్ని అనే పేరు ఎందుకు పెట్టారో పాపం వాళ్ళు. అంటే అర్థం ఏంటి, రిపీటెడ్గా మీరు అది గుర్తుంచుకోండి, ఋషులు తప్పు చెయ్యరు, వాళ్ళు ఏది చెప్పినా సత్యమే సత్యం సత్యం సత్యమేవ సత్యం, అది తప్ప ఇంకోటి రాదు వాళ్ళ నోట్లోంచి. ఒకవేళ అది అసత్యం అయినా వాళ్ళ నోట్లోంచి వస్తే ఏమవుతున్నది, సత్యం అయిపోతుంది. అలాంటి వ్యక్తుల యొక్క మానసిక స్థితి యోగ విద్య. ఈ యోగ విద్యలో నువ్వేదనుకుంటే అది అవుతుంది. అందుకే దానికి ఏమేమి పేర్లు పెడుతున్నా, మనం కల్పతరు అని, కామధేను అని. ఆ మానసిక స్థితిలో ఉన్న వాడికి కాదు జరిగేది అది. ఆ మానసిక స్థితితో ఉన్నటువంటి వాడి దగ్గరున్నా మీకు జరుగుతాయి. ఉదొత్తి వెలిగించుకున్నాడు వాడు, 500 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడు. వెలిగించాడు, వెలిగించాక పక్క వాళ్ళకి సమస్యను వెళ్ళకూడదు అనుకున్నాడు అనుకోండి, ఈజ్ ఇట్ పాసిబుల్? నేను 500 రూపాయలు పెట్టుకున్నాను, నువ్వు వాసన చూడకు, ఆపగలవా? అలాగే ఆ మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఈ మూడు ఉంటాయి, పరుశువేది, కామధేను, కల్పవృక్షం. మరి మూడు వేరువేరుగా ఎందుకు చెప్పారనే ప్రశ్న కూడా రాదు మనకి. కామధేను అంటే చాలు కదా, మళ్ళా పరుశువేది ఎందుకు చెప్పాంగా? అసలు ఋషుల పేరు ఎందుకు పెట్టారో మనం ఆలోచించాం. కానీ ఇదంతా, ఈ సంపూర్ణ జ్ఞానము మీకు కావాలి అంటే మీరు సూర్యోదయ సూర్యాస్తమయ సమయములలో ఆ పరమే వ్యోమం స్థితికి వెళ్ళటానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదన్నీ జరిగిపోతాయి. మరి చేసి నేను మా బాహ్య జగత్తులో ఇదివరకు కంటే ఇనాక్టివ్ గా, అదేదో పాట ఎందులో తెలియను, వాడు చవట అంటే ఏంటంటే అలా ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి సాధకుల యొక్క బాహ్య జగత్తులో జీవితం ఎందుకు పనికిరారు వాళ్ళు? ఉద్యోగానికి పనికిరారు, వ్యాపారానికి పనికిరారు, దేనికి పనికిరారు వాళ్ళు? ఈ పాట పాడుకోవాలన్నమాట వాళ్ళు, నువ్వు చవటం అంటే నేను నీకంటే పెద్ద చవటని, ఎవడు పెద్ద చవట అవుతే వాడు పెద్ద యోగి. అదా యోగ విద్య? యోగ విద్య అది కాదు, సంపూర్ణ విశ్వాన్ని శాసించగలిగేటటువంటి విద్య. అండ్ ఇట్ ఈస్ సో సింపుల్, చాలా సులభంగా మీరు వెళ్ళిపోగలరు అక్కడికి. ఎప్పుడు వెళ్ళిపోగలరు? బాహ్య జగత్తులో ఉన్నటువంటి క్రియాకలాపాలకి నేను చేస్తున్నాను అనేటటువంటి భ్రమ పోగొట్టుకోగలవాలి. అన్నము నువ్వు జరాయించుకోవటం లేదు కదా, శ్వాస నువ్వు పీల్చుకోవటం లేదు కదా, గుండె నువ్వు కుట్టించుకోవటం లేదు కదా, నీ శరీరంలో ఏది నువ్వు చేస్తున్నావు కనుక చెప్పండి ఒక్కటి, నాకేం చేస్తున్నావు? హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళి నేను కట్ చేసుకుని వస్తున్నాను సార్, కట్ చేసుకొస్తున్నావు సరే, కన్నా జుట్టు పెరిగించేది ఎవడని, జుట్టు ఉంటే కదా కట్ చేసుకునేది. ఇక్కడేం లేదనుకోండి పాపం వాడు హెయిర్ కటింగ్ ఏమి వెళ్తాడు, కానీ వాడికి ఎంత కోరిక ఉంటుందో ఇక్కడంతా జుట్టు మిల్చేయాలని. వాడి చేతిలో లేదు కదా, మరి మీ చేతిలో ఏముందని. కానీ ఇది చెప్పగానే మీ జీవితాలు ఎలా మారుతున్నాయి, ఇందాక నేను చెప్పానే చవట ఆయన నేనే, ఏది కరెక్ట్గా చేయలేవు. మామూలు వ్యక్తులు చాలా సహజంగా చేసేది, ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తున్నవాడు పరమ కష్టంతో చేస్తున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు, యోగ కర్మసు కౌశలం, ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్స్ ఇస్ యోగ. యోగము అంటే ఏంటి, పనులు చాలా నిపుణతతో చేయగలగటం. ఉన్న నిపుణత్వం పోతుంది, ఏదైనా మాట్లాడితే నేను ధ్యానంలో ఉన్నాను సార్, అవగాహన చేసుకోండి ఎక్కడ తప్పుతోంది మీ ధ్యానము, దానికి ఇదంతా చెప్పేది. విద్య అదే, టెక్నిక్ అదే, కానీ కరెక్ట్ గా చేస్తే పొద్దున్న చేసినది సాయంత్రం వరకు పనిచేయాలి. మీకు సాయంత్రం చేసింది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పనిచేయాలి. డోస్ 2 times a day అని డాక్టర్ మందు రాయటం ఉద్దేశం ఏంటి? క్యాప్సూల్ ఇస్తాడు వాడు, వాడి ఉద్దేశం ఏంటి? వాడికి తెలుసు అన్ని ఎంజీలు మాత్ర వేస్తే 12 గంటల వరకు అది నీ శరీరంలో ఉంటుంది. ఋషులు ఏం చెప్తున్నారు, పొద్దున్న సాయంత్రం గనక నువ్వు ధ్యానం చేస్తే యోగా నువ్వు యోగివే, తస్మాద్ యోగి భవార్జున, నువ్వు తపస్వి అక్కర్లేదు, జ్ఞాని అక్కర్లేదు, వేదాలు చదవక్కర్లేదు, యజ్ఞాలను చెయ్యక్కర్లేదు, ఇదేమి చేయక్కర్లేదు, నువ్వు ధ్యానం చేస్తే చాలు. ఎందుకో తెలుసా, ధ్యానం చేస్తే ఇవి దానంతటమే జరుగుతాయి. అంతేత నాకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు, మా సంస్థలో యజ్ఞాలు అవి అక్కర్లేదు సార్, శ్రీకృష్ణుడు వాళ్ళు పరమ మూర్ఖులు వాళ్ళు. ఎందుకు పరమ మూర్ఖులు శ్రీకృష్ణుడు జగద్గురువు? సహయజ్ఞ ప్రజా సృష్టివా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం మేషవో స్త్విష్ట కామధుక్. నీ కోరికలు తీరాలంటే నువ్వు యజ్ఞం చేయవలసిందే. మేము యజ్ఞం చేయాలి సార్, మా సంస్థలో యజ్ఞం లేదు. గంగలో దిగుతాను అందరూ కలిసి. ప్రకృతిలో ఉన్నది వదిలేసుకుని మీ సంస్థలో లేదంటావేంటి? నువ్వు పుట్టుతున్న యజ్ఞముతో పాటు పుట్టావు, సహ యజ్ఞ ప్రజా సృష్టివ. అంచేత ఋషుల యొక్క అవగాహన ఏంటి అంటే, పాపం వాళ్ళు మనలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉత్పన్నం అవుతారు అని వాళ్ళకి తెలియదు పాపం. ఆ స్థితికి వెళ్తే ఇవన్నీ సహజంగానే జరిగిపోతాయి. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నచ్చేది, సహజంగానే ఈ పవిత్రమైనటువంటి కర్మలు, ఈ యజ్ఞ కర్మలు, ఈ యోగమయ జీవిత వ్యవస్థ, వర్ణాశ్రమ జీవిత వ్యవస్థ, అవంతా కూడా సహజంగానే జరిగిపోతాయి అని చెప్పటం ఎందుకు అన్నారు వాళ్ళు? అందుకొద్దన్నారు. అది ఇంచేత ఈ స్థితిలోకి వస్తే నువ్వు చేయకుండా ఉండలేవు. అంచేత నువ్వు పని దొంగగా బాధ్యత రాహిత్యంగా జీవించగలుగుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా మోసగాడివే. నిన్ను మోసం చేస్తున్నావు, కుటుంబ సభ్యుల్ని మోసం చేస్తున్నావు, ప్రపంచాన్ని మోసం చేస్తున్నావు, కానీ మోసబోరు వాళ్ళు. ఇంకా నీ జీవితం అర్థం పడుతుంది నీకేమీ చేత కాదు అని. జగద్గురు పీఠము వహించవలసినటువంటి ఈ దేశానికి ఎందుకు గతి పట్టింది అంటే ఈ భ్రాంతి దర్శనము వల్ల. అదే అక్కడ రాసి ఉంది. మళ్ళీ ఇది చెప్తా ఉంటే మర్చిపోయి ఉంటారు, గ్యారంటీ కావడం చదువుతున్నాడా పతంజలి సూత్రాలు? చేయగలిగేది ఏముంది? నేను మీరు వదిలించుకుంటే లింక్ రాదు. సిలబస్ మీకు కావాలి అంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లోనే మీరు అవస్థపడాలి. భ్రాంతి దర్శనము, వ్యాధి, శ్యాన, గుర్తున్నాయని. అందుకే చెప్పానుగా, మనం అంతా పని దొంగలం ఎవరు లేరు. కానీ పేరు ఏం చెప్పుకుంటామంటే ఆధ్యాత్మికవేత్తలు, మేము సాధకులు. చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పితే తప్ప పని చేయరు. మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది నేను ఇవంతా? మళ్ళీ ఇప్పుడు అడిగాను నేను రాముడి యొక్క లక్షణాలు రాసి పెట్టమని. లేవు, ఉన్నాయి ఎక్కడైనా బై ఛాన్స్. పదహారు లక్షణాలు ఎప్పుడు చెప్పారు మాస్టర్? మీరు మా స్టూడెంట్స్ చెప్తారు సార్, మీరు చెప్పలేదు మాస్టర్, గొడవ వదిలిపోయింది. తప్పు నాది కదా, చెప్పలేదు. కానీ నా అదృష్టం బాగుండి, టేపులు ఉన్నాయి. అదే అక్కడ వచ్చే టేపులు ఉండవు క్లాస్ రూమ్ లో. కోమస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చి వీర్యవాన్, అదే 16 లక్షణాలు ఉన్నాయి. ఆ 16 లక్షణాలు మీరు ఖండతా పట్టండి, దానికి షోడశ విద్యకి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పా. మీరు మిమ్మల్ని మీరు బేరీజు వేసుకుని మనకి ఖచ్చితముగా యోగులు అవ్వాల్సినటువంటి లక్షణం ఏమైనా ఉన్నదా? దాన్ని మీరు అంచేత మీరు నిరాశ చెందిపోకలే చెప్పండి. అది అందుకు చెప్పేది ఇదంతా. నిరాశ పడితే ఇంకెట్ట ఏమి చేయకలే. ఇంచేత స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో ఒక్కసారి లింక్ వస్తే చాలు, పట్టుమని వెలుగుతుంది. ఒక్కసారి వెంటూరు వస్తే ఇంకా దాన్ని మర్చిపోలేదు. ఇదివరకు అక్కడ పోల్ నుంచి మాకు ఎలక్ట్రిక్ లూజ్ కాంటాక్ట్ ఉండేది. నేను మా తమ్ముడు ఇంత పొడుగాటి గడ్డగర పెట్టుకుని ఉంచునేవాళ్ళం. కరెంట్ పోయేసరి కదా గౌక్కులు అక్కడ బయటికి వెళ్లేవారు, పట్టమని బాధేవాళ్ళు. ఎన్నిసార్లు బాధాలి కరెంట్ వచ్చేంత వరకు? ఒకసారి రెండుసార్లు కాదు అక్కడ. అలాగే ఎన్నిసార్లు మీరు ధ్యానం చేయాలి? కాంటాక్ట్ వచ్చేదిగా, కాంటాక్ట్ వచ్చాక మీరు ధ్యానం చేయాలా? ఆ ప్రశ్నే రాదు. మన కాంటాక్ట్ వచ్చిందా కదా? మా తాతగారు చెప్తూ ఉండేవారు ఒక ప్రశ్న. మొదటిసారి కాంతికి తీసుకొచ్చారట వాళ్ళ అమ్మాయిని. ఆవిడ పడుకునే ముందు ప్రతిరోజు వాళ్ళ అమ్మాయి చెప్పేట, అమ్మ నిప్పులు వస్తే నన్ను లేపని. అమ్మ లేపక్కర్లే, ఆవిడే లేపుతుంది. అలాగా కాంటాక్ట్ వచ్చాక మీ జీవిత విధానాలు మారిపోతాయి. గురువుల యొక్క చరిత్రలో మీరు అది గమనించండి. అందుకే 16 ఏళ్ల వరకు నా జీవితము ఆడుతో పాడుతో అందరి వలె గలిపాను అని స్పష్టంగా రాసుకున్నాడు ఒక మహావ్యక్తి. అందరిలాగే నేను జీవించాను అన్నాడు. కానీ నా 16 ఏట ఒక మ్యాజిక్ జరిగింది. అది మీ జీవితాల్లో ఎప్పుడు జరగవచ్చు, దానికి ఉంది. ఎప్పుడైనా జరగవచ్చు, దానికి కరెక్ట్గా 16 ఏళ్లే వయసు ఉండాలనే లేదు. ఆయన జీవితంలో ఎందుకో 16 ఏట జరిగింది. కానీ అంతవరకు ఆయన తన 5 ఏట నుంచి ఆ వయస్సు వచ్చేంత వరకు కూడా క్రమబద్ధంగా ఆయన గురువు చెప్పిన సాధనలు చేసుకుంటూ వచ్చాడు. ఒకరోజు కూడా మానలేదు. ఆయన గురువు ఆయనకు నియమని చెప్పేట, సాధన మానిన రోజు నువ్వు ఆహారం మానేయి అని. నా జీవితంలో నేను ఏ రోజు ఆహారం మానలేదు అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? సాధన ఏ రోజు కూడా ఆయన మానలేదు. అలాగే నేను ఇక్కడ చెప్పినటువంటి సాధనలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే క్రమక్రమంగా సాధనలోని తీవ్రత మీకు గమనిస్తున్నారు కదా. మీరు చేయగలగాలని మళ్ళీ నా చేత చెప్పించుకుంటే ఎలా? ఒకటి చెప్తే ఒకటి మానేస్తూ ఉంటే. పతంజలి యోగ సూత్రాలు మీరు మర్చిపోతే అట, ఇంకా చాలా ఉన్నాయి అందులో. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ పెట్టాను నేను. భగవద్గీతలోని కొన్ని కొటేషన్స్ ఇక్కడ ఉన్నాయి, అవి మీకు నోటికి వచ్చేయాలి పూర్తిగా. ఇంచేత 47 రోజుల్లో నేను మీ నుంచి కోరుకుంటున్నది అంతే, అవగాహన. ఇప్పుడు ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఎంఏ ఇంగ్లీష్ కానీ చదివితే, వాడు ఎంఏ ఇంగ్లీష్ చదివాడు అనుకోండి, వాడు మొత్తం ఇంగ్లీష్లో ఇంగ్లా భాషలో ప్రచురించిన ప్రతి పుస్తకం చదువుతాడా? చదవడు. వాడికి ఏదో సిలబస్ ఉంటుంది. కానీ ఆ సిలబస్ ఎలా ఫ్రేమ్ చేయబడుతుంది? రేపు నా మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న తర్వాత బయటకు వస్తే ఇంగ్లీష్ భాషలో ఏ పుస్తకం ఉన్నా చదవగలుగుతాడు, చదవగలిగినా అర్థం చేసుకోగలుగుతాడు. అలాగే ఈ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్, గురు చేతనత్వంలోని ఈ మాస్టర్స్ డిగ్రీ వల్ల మీకు అందరు గురువులు అర్థమైపోతారు. అది నేను ఇచ్చే గ్యారంటీ. మీకు గురువు అవుతారా అవరా? ఎంఏ చదివిన వాళ్ళందరూ షేక్స్పియర్స్ అయిపోతున్నారా? మరి అది నేను చెప్పలేను, అది మీ యొక్క సాధన తీవ్రత బట్టి ఉంటుంది. కానీ షేక్స్పియర్ ని కానీ మిల్టన్ ని కానీ కీట్స్ కానీ అర్థం చేసుకోగలిగేటటువంటి జ్ఞానం వస్తుంది మీకు. గురువులను అవగాహన చేసుకోగలిగేటటువంటి జ్ఞానం మాత్రం గ్యారంటీగా వస్తుంది మీకు. కానీ మిగతా డిగ్రీలకి ఈ డిగ్రీలకి ఒక తేడా ఉంది. ఈ డిగ్రీల వల్ల ఏమవుతుందంటే మీ జీవితాలలో మీకు తెలియకుండా సూర్యోదయం జరుగుతుంది. ఇంచేతంటే ఆ విద్య సూర్యుడికి సంబంధించినటువంటి జ్ఞానము కనుక. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. అవ్యయమైనటువంటి ఈ విద్యను నేను సూర్యుడికి మొట్టమొదట చెప్పాను. ఆయన మర్చిపోలేదు. ఎంత ఠంచనగా నియమబద్ధంగా ఉదయిస్తాడు కల్పాంతము వరకు. మనం ఇక్కడ 5 రోజులకు వచ్చి 5 రోజులు నియమబద్ధంగా గడపలేకపోతున్నాం. టైం టేబుల్ ఉంటుందంతే అక్కడ. కానీ ఇక్కడ నేర్చుకుని ఏం చేయాలి? మీ ఇళ్లల్లో అక్రమబద్ధత రావాలి. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇన్నాళ్ళు నేను అలా ఉన్నానే, మంచి చేస్తుంది అనుకుంటే పక్క వాళ్ళని చూసి మంచి మానేస్తావా? పక్కవాడు తిడుతూ ఉంటే సిగరెట్ మాత్రం మానవు, కానీ అది మానేస్తావు అంటే మోసగించుకోవటమే కదా నిన్ను. మంచి పని చేయటానికి మాత్రము పక్కవాళ్ళు ఏమనుకుంటారో అని భయం మీకు. తాగుడు తాగటానికి, సిగరెట్లు తాగటానికి మాత్రం పక్కవాళ్ళు ఏమనుకుంటారో భయం లేదు. అందుకనే ముందే చెప్పేగా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం నేనేం చేయలేను. ఇంట్రెస్ట్ ఉంటే అవస్థపడండి. ఖచ్చితంగా ఈ 47 రోజుల్లో మీకు గురుతత్వము పరిపూర్ణమైనటువంటి అవగాహన అవుతుంది. ఇక్కడ లేం కదా, ఎలా తెప్పించుకోండి క్యాసెట్స్, దానికి కావలసినవి. వస్తుంది మాస్టర్, దానికి డబ్బు అవుతుంది. నాకు మనుష్యుల యొక్క ఆ నీచ మానసిక స్థితిని చూస్తే భలే నవ్వు వస్తుంది. 50,000 రూపాయలు 60,000 డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ లో సీట్ సంపాదించుకుని మా దగ్గరికి వస్తారు. ఎందుకో తెలుసా, కెమిస్ట్రీ పుస్తకం ఏదైనా ఉంటే ఇవ్వండి సార్. కెమిస్ట్రీ పుస్తకం ఖరీదు ఎంత? 150 రూపాయలు, కొత్తది. వాళ్ళు ఎంత పెట్టారు ఇక్కడ సీట్కి? ఎంత మానసిక స్థితి అర్థం కాదు. ఇందుకోసం మానసిక స్థితి వచ్చిందో కూడా తెలియదు. చాలా తమాషాగా ఉంటుంది అది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అది అనంతమైనటువంటి విద్య, అద్భుతమైనటువంటి యోగ విద్య. దారిలో పోతూ ఉంటే నావెల్స్ చదువుకుంటారు. నాకు తెలుసున్న ఆయనే ఒకతను నాకు నాతో చెప్పాడు, నేను చాలా ఆనందించాను అని, అంత ఆనెస్ట్గా చెప్పాడని. ఎండమూరి వీరన్న నవల్ ఉంది, మీ పుస్తకం ఒకటి ఉంది. మీ పుస్తకం ఏమో 30 రూపాయలు, ఎండమూరి వీరన్న నవల్ ఏమో 80 రూపాయలు. నేను ఆ పుస్తకం కొనుక్కున్నాను అన్నాడు. అది కొనుక్కున్నారు 80 రూపాయలు ఇచ్చి. కానీ ఈ పుస్తకం, ఆ పుస్తకం మీరు 80 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నది దీనికి ఉపయోగపడదు కదా. ఇదో ఆ ఒక్క బుక్ మీ జీవితాన్ని మార్చేయగలదు. కానీ మనం దేని ఖర్చు పెడుతున్నాం, దేని చేసుకుంటాం, అదేంటో. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు? ప్రాణం మీద రాకుండా మీరు కొన్ని 100 ఖర్చు పెట్టుకుంటే అసలు ఆ లక్షలు ఖర్చు పెట్టక్కర్లే. అంచేత ఆ యోగ విద్యకు కావలసినటువంటి అవగాహన, ఆ యోగ విద్యకు కావలసినటువంటి పనిముట్లు మీ దగ్గర ఉండాల్సిందే. పుస్తకాలు ఉండాల్సిందే, క్యాసెట్స్ ఉండాల్సిందే, రికార్డ్స్ ఉండాల్సిందే. ఎందుకు పనికిరాని ప్రాక్టికల్ రికార్డ్స్కి ఎంత కష్టపడతాం? ఇక్కడ ఒక రికార్డు పెట్టుకోం మనం. ఏమో ధైర్యం ఉండదు, రికార్డు ఉండదు, ఇవాళ ఏం చేసామో రాసుకోరు. నేను మాత్రం ప్రతిసారి చెప్పుకుంటూ ఉండాల్సిందే, ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతిరోజు కొత్త మృత్యు. ఓ డైరీ రాసుకోండి మీరు, ప్రతిరోజు మీరు రాయండి. అది ఇది ఎన్నోసార్లు చెప్పాను నేను, చూసుకోండి. అందుకు నేను చెప్పింది మొదలెచ్చింది, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా దీన్ని బట్టి తెలుస్తోంది. అదే పైన ఒకడు ఉంటాడు, వాడు వచ్చి నోటీస్ పంపిస్తాడు, ఇవాళ నుంచి టీచింగ్ డైరీ లేకపోతే ఉద్యోగం తీసేస్తామని. ఇంకా చూసుకోండి, రాత్రి పగలు కూర్చొని రాస్తారు డైరీలు. కానీ ఈ డైరీ రాయటం వల్ల అసలు మీరు అమరులు అయిపోతారు, దేవతల్ని అధిగమిస్తారు, దేవతల శక్తుల్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అదేగా చెప్పిన గురువులందరూ చేసి చూపించింది. మేము రాయము, మీకు రాదు. కామజన్మలై ఉంటే మేము రాయక్కర్లే. రావణ మహర్షి రాశాడా? కానీ రాశాడు. తను గురుదేవులు రాశారు, అరవిందో రాశాడు. కానీ కొంతమంది ఉంటారు ఈ అవధూత టైప్, శుద్ధి సాయి, వాళ్ళు రాయలేదు. కానీ వాళ్ళ డైరీలు ఇంకోళ్ళు మెయింటైన్ చేశారు. కానీ ఇక్కడ మీ డైరీలే కాదు, అసలు ఆశ్రమంలో జరుగుతున్నటువంటి మార్పులు ఇంత తొందరగా వస్తున్నా, ఏ రోజు ఏ మార్పు జరిగిందో కూడా ఆవిడికి తెలియదు. 3 నెలల్లోనే ఇదంతా డెవలప్ అయింది, వితిన్ 2 మంత్స్. ఆగస్ట్ సెప్టెంబర్ లో రిజిస్ట్రేషన్ అయింది. మరి ఇంత మార్పు ఏ రోజు ఏం జరిగిందో అడిగి తెలుసు. ఎందుకంటే మీరు అనవసరం, మీరు ఉత్తినే మీరు ఒక భ్రమ జీవిస్తున్నారంటే, మీకు ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టము అని ముందు భ్రమను వదిలిపెట్టండి. మీకు నిజంగా ఇష్టమే, లేకపోతే ఎందుకు వస్తారు రోజు? కానీ ఇష్టము మీ ఆచరణలో కనిపించటం లేదు, మీ జీవిత విధానములో కనిపించటం లేదు, మీరు అనేటటువంటి మాటలలో కనిపించటం లేదు. మరి కనిపించబోతే ఎట్టా? ఇంచేత ఇది కేవలము జ్ఞాపకం ఉంచుకుని నోట్లోంచి చెప్పేటటువంటి విద్య కాదు, ఇది జీవించేటటువంటి విద్య. యు హ్యావ్ టు లివ్ లైక్ దట్. దేవతల వలె జీవించాలి, మీరు దేవతల కంటే అధికంగా జీవించాలి. దేవతలందరూ నియమబద్ధులే. వరుణదేవుడు తన పంతం చేసుకుంటూ ఉంటాడు, వాయుదేవుడు తన పంతం చేసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు నిరంతరము. ఉపనిషత్ చెప్తూ ఉంటే ఎవరి భయముతో యముడు కూడా తన నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నాడో, యముడికి యముడు వాడు ఎవడు? ఆ పరమే వ్యోమన్. ఆ అద్భుతమైనటువంటి యోగ స్థితికి మీరు ప్రతిరోజు ఇక్కడ వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అది అవగాహన చేసుకోండి. అంచేత వెళ్లే ముందు దీన్ని అరగంట ధ్యానం చేసే ముందు ఒక టేప్ వినండి, ఆ మూడ్లోకి వస్తారు మీరు. ఉత్తర కళ్ళు మూసి కూర్చుంటారేంటి? ఉత్తర కళ్ళు మూసి కూర్చోవడం కాదు, కొందరు కళ్ళు తెరిచి కూర్చుంటారు. వాళ్ళు పెద్ద యోగులు, వాళ్ళు వాళ్ళు ఉండొద్దు అక్కడ. చెప్పాం కదా, ఏదో మేమందరం వెళ్ళే వాళ్ళం, కూర్చుని ఏదో చేసుకుంటున్నాం, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు రాకండి అక్కడికి అని ఎందుకు చెప్పలేదు మీరు ధైర్యంగా? ఎవరు పడితే మనం క్లాస్ రూమ్లోకి రాణిస్తాం మనం కాలేజీలో. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ క్లాసులు జరుగుతూ ఉంటే మీరు వెళ్ళిపోండి, చూస్తాను లోపలికి. వెళ్ళని వాడు ముందు వాచ్మెన్ అడ్డుకుంటాడు అక్కడ. మన దారిలో చాలా అడ్డంకులు వస్తాయి మీకు. వెళ్ళినా ఒకవేళ ప్రిన్సిపాల్ పర్మిషన్ లేదనుకోండి, మిమ్మల్ని మెడపెట్టిగండేస్తారు. మరి ఇక్కడ ఇందుకు సీరియస్నెస్ మీకు రాదు. కప్పులకు వస్తున్న వాళ్ళకి రాదు. మేము చూడలేదు మాస్టర్, మేము చెప్పలేము మాస్టర్. ఎందుకు చెప్పలేవు? ఎందుకు చెప్పలేవు? నీకు అవగాహన ఉంటే నువ్వు చేస్తున్నది ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియో. ఎందుకు ఉత్తిన కళ్ళు మూసుకు కూర్చోటానికి? కళ్ళు మూసుకు కూర్చోమని చెప్పేది ఇక్కడ నేను. ఆ పరమే వ్యోమన్ ఆ భావం తెచ్చుకోండి. అందుకు చెప్పేది కళ్ళు మూసి కూర్చుంటాం, కళ్ళు మూసుకునే కూర్చుంటాం, కానీ ఉత్తిన కూర్చోటం లేదు. మీరు ఆ ఆర్తి కావాలి. ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి. ఆ ఆర్తి ఇవ్వ ఒక రోజు గడిచిపోయినదే, అమ్మను నాకు ప్రత్యక్షం అవ్వలేదు అని ఏడ్చాడు. వచ్చింది, మనం ఏడుస్తున్నావా? అసలు ఏడుపు ఉందా? కోరిక మీద ఏడిపే తప్ప అసలు అమ్మ నువ్వే కావాలి, నువ్వు తప్ప నాకు ఇంకా అక్కర్లేదు. కానీ ఏడుపు ఎప్పుడు ఏడవమంటున్నాను? ధ్యానములోనే. బయటకు వచ్చాక మర్చిపోండి దాన్ని. ఆ పిచ్చి పని చేయకండి. మళ్ళా బయటకు వచ్చాక ఇది మర్చిపోండి. మీరు క్లాస్ రూమ్ లో సీరియస్ గా మీరు ఉండాలి తప్ప క్లాస్ బయట సీరియస్ గా ఉంటాయట. సీరియస్నెస్ మీకు వస్తే తప్ప ఆ ధ్యాన స్థితి యొక్క లాభాలు మీరు పొందలేరు. ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ అఫైర్. అసి ధారావ్రతం, కత్తి మీద సాము లాంటిది అని చెప్పారు. కత్తి మీద సాము లాంటిది అని డేంజర్ గురించి చెప్పలేవాళ్ళు. ఆ స్థితి పొందటం అంత సన్నని దారి అని. అంటుకుంటుంది పోతుంది, అంటుకుంటుంది పోతుంది, అంటుకుంటుంది పోతుంది. ప్రయత్నించండి ప్రతిరోజు సాయంత్రం. ఇది మీరు మెడిటేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఆ మానసిక స్థితిలోకి రావాలి. మీరు ఆ మానసిక స్థితిలోకి వచ్చి అలా మౌనం అయిపోవాలి. శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ. మాండిక్యోపనిషత్ చెప్తున్న ఓంకారం గురించి ఆ అద్వైత స్థితిలోకి వెళ్తే అసలు నీ అంత అద్భుతమైనటువంటి వ్యక్తి భూమి మీద ఉండడు. అది చేసుకుంటూ నువ్వు మామూలు మనుషుల కంటే బలహీనంగా ఉన్నావు అనుకో, చేతకాని వాళ్ళ ఉన్నావు అనుకో, అర్థం ఏంటి? గురువులు చెప్పిందైనా తప్పై ఉండాలి, లేకపోతే నీకు చేత కావటం లేదు చేయటం. ఇందుకు చేత కావటం లేదు? ఒక్కసారి మీలో మీరు ప్రశ్నించుకోండి. ఇందాక చెప్పిందే, డైరీ రాయరు, టైం టేబుల్ లేదు, యాక్టివిటీ లేదు, బి కాంప్లెక్స్ రోజుకి 10 మాత్రలు ఇచ్చి పడుకోమన్నాం అనుకోండి, వాడు నేను ఏమవుతాడు? వాడు చస్తాడు. వాడు అంత మాత్రలు తిన్నాక ఏం చేయాలి? వాడు యాక్టివ్గా ఉండాలి. మన నిత్య జీవితంలో ఏం యాక్టివిటీస్ ఉన్నాయి? ఏ విద్య నేర్చుకుంటున్నామన్న ఉన్న విద్య పోతుంది. అందుకని నేను చెప్తున్నాను, హోమియోపతి, ఆయుర్వేద ఇవంతా నేర్చుకోండి మీరు, వాస్తు నేర్చుకోండి మీరు. 20 ఏళ్ల బట్టి మొత్తుకుంటున్నాను నేను. మేము పరమ భక్తాగ్రేసర చక్రవర్తులు, మాకు ఇవేం అక్కర్లే. మీకేం రాదు, అసంభవం. మీరు ఎదగాలి. ఎదగటానికి ఇవే మార్గాలు. జ్యోతిషం నేర్చుకోవటం, ఆయుర్వేదం నేర్చుకోవటం. ఖాళీ టైం ఉండకూడదు. ఇప్పటికే మేము చాలా బిజీ అయిపోయాం మాస్టర్, ఏమీ బిజీ కాలేదు. నేను 3-4 గంటలు నిద్రపోతున్నా. నేను చాలా పుస్తకాలు చదవగలుగుతున్నాను, కొత్త కొత్తవి. మరి మీరేం చేస్తున్నారని? ఎందుకు అంచేత పోనీలే అని పుస్తకాలయం బయట పెట్టాను. నేను నా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలలో అతి స్వల్పమైనటువంటి పుస్తకాలు అవి. ఇంకా అలాంటివి 4 అల్మారాలు ఉన్నాయి. అందులో ప్రతి పుస్తకం నేను కనీసం 50-60 సార్లు చదివి ఉంటాను, కనీసం. ఇదే అతిశయోక్తి ఏం కాదు. అది అయినా నా దగ్గర ఇంత ఖాళీ టైం ఉంది. మాకు టైం లేదు మాస్టర్. మీకు ఇంట్రెస్ట్ లేదు మాస్టర్. ఇంట్రెస్ట్ లేదు అంతే. ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేస్తాం? కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి. అందుకు ఇది చెప్పేది, ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అవుతుంది? ఇది అంత అద్భుతమైనటువంటి విద్య, మృత్యుని దాటగలిగేటటువంటి విద్య, భూమిని స్వర్గముగా మార్చగలిగేటటువంటి విద్య నేర్చుకో అంటే మాకు ఈ బాధలు ఉన్నాయా? బా బాధలన్నీ అలాగే ఉంటాయి, అందరికీ ఉంటాయి బాధలు. గురువుల చరిత్ర చూడండి, అందరికీ బాధలు ఉన్నాయా? ఏ గురువుకి బాధ లేదు? బాధ ఉండటం ముఖ్యం కాదు, బాధని పక్కన పెట్టి విద్యని మీరు ఎంత నేర్చుకోగలిగారు? ఇది నేర్చుకోగలిగారు అనేసరికల్లా మీరు ఎలా పడతారు? వాడు చదవటం లేదు మాస్టర్, వీడు చదవటం లేదు మాస్టర్. వాడితే నీకే, నువ్వు చదువు, నువ్వు నేర్చుకో. నియమావళి ఒకటి మనం పెట్టుకున్నప్పుడు ఆ నియమాలకి మళ్ళీ మళ్ళీ చెప్పవలసినటువంటి పరిస్థితి రాకూడదు. ఒకసారి చెప్పింది అయిపోయిందంతే, మళ్ళీ రెండోసారి అది చెప్పవలసినటువంటి ఫలితం రాకూడదు. ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది? ఇప్పుడే మీరు చూశారు కదా. ఆ పరిస్థితి రాకుండా మీరు 47 రోజులు చేసుకోగలిగితే, ఇక్కడైనా సరే మీ ఇళ్లలో అయినా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది చేయలేకపోతే ఆ దారిలో ఉన్నటువంటి వాళ్ళకి దీని గురించి చెప్పండి. నేను డిసెంబర్ 99 తర్వాత వచ్చేసి ఇక్కడే ఉండిపోతా మాస్టర్. అసలు ఈ ఆశ్రమం ఉండకపోవచ్చు డిసెంబర్ 99 తర్వాత. నువ్వు వచ్చి ఉండేది ఏంటి ఇక్కడ? ఏం జరుగుతుందో చెప్పలేము. కావాల్సినంటే ఈ క్షణం లోపల, డిసెంబర్ 99 లోపల మీరు ఎంతమందికి ఇలాంటి ఆధ్యాత్మిక విద్య నేర్చుకోబడేటటువంటి విధానము ఉన్నది. మీరు నేర్చుకోదలుచుకుంటే, సీరియస్ గా ఆధ్యాత్మిక విద్యను అర్థం చేసుకోదలుచుకుంటే ఇవి చదువుకోండి, ఇవి అవగాహన చేసుకోండి అని చెప్పండి. కనీసం వాడైనా బాగుపడతాడు. మీరు చెయ్యరు, ఇంకోళ్ళకి చెప్పరు, చెప్తే ఏమవుతాడు? ఏమంటాడు? ఏమంటాడు? ఆధ్యాత్మిక విద్య గురించి మాట్లాడుకోవటమే మీ భవిష్యత్తుకి, మీ సామాజిక సంబంధ బాంధవ్యాలకి చిన్న చూపు అనేటటువంటి స్థితిలో మనం ఉన్నాం అంటే, ఇంతకంటే పరమ దరిద్రము భారత జాతికి ఉండదు. యోగ విద్య గురించి పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అని భయపడేటటువంటి రోజులలో జీవిస్తున్నామంటే ఇంకెంతకంటే కిందకి దిగజారలేం మనం. దిగజారిపోయాం, పైకి ఎక్కండి. కానీ ధైర్యం ఎప్పుడు వస్తుంది మీకు? ఆ యోగ విద్య గురించి అవగాహన ఉంటే చాలు. అదే చెప్తున్నాను నేను, అవగాహన చాలు. అవగాహన ఉన్నప్పుడు ఏమీ జరగదు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటాడో అని కూడా అనుకో మనం. కానీ ఎప్పుడైతే అవగాహన లేదో, క్రికెట్ గురించి ఇంట్రెస్ట్ లేని వాళ్ళ దగ్గరికి టెండూల్కర్ గురించి చావగొట్టే వాళ్ళని నాకు తెలుసు. క్రికెట్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదురా బాబు అంటాను నేను. అయినా విండివాడు చెప్పుకుంటూ పోతాడు. ఎందుకు పోతాడు? వాడికి ఇంట్రెస్ట్ ఉంది కనుక. అందువల్ల దీన్ని అవగాహన చేసుకోండి. మీరు మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు 10 మందికి చెప్తారు దాని గురించి. మీరు చెప్పటానికి సంకోచించారు అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు. మీరు చేయను, ఇంకోళ్ళకి చేయనివ్వరు. అలాంటి పరిస్థితి కల్పించుకున్నటువంటి భారతదేశంలో మళ్ళీ తిరిగి ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించేటటువంటి సమయము ఆసన్నమైనది. ఆ సమయాన్ని మొట్టమొదట ఎవరు ఉపయోగించుకుంటారు అన్నదే ప్రశ్న తప్ప దాన్ని ఎవరూ ఆపలేరు. కామ యొక్క పరిణామ క్రమములో మళ్ళీ మళ్ళీ ఆ భారతదేశపు యొక్క అద్భుతమైనటువంటి రోజులు మళ్ళీ తిరిగి రాబోతున్నాయి కనుక ఈ ఓంకార సాధనని అర్థం చేసుకోండి. ఆ పరమే వ్యోమాన్ని అర్థం చేసుకోండి. ఆ పరమే వ్యోమంలో ఉన్నటువంటి దేవతా శక్తులను అర్థం చేసుకోండి. ఆ దేవతా శక్తులను అర్థం చేసుకుని ఆ స్థితిలోనే ఉండటం తెలుసుకోండి. యోగస్థ, ఆ యోగ స్థితిలో ఉంటూ పనులు చేయటం నేర్చుకోండి. చివరికి ఎలా వెళ్ళాలి మీరు? యతీనా బ్రహ్మ భవతి సారథి. చివరికి ఏ స్థితికి వెళ్ళిపోవాలి అంటే ఇంకా నువ్వు ఉండవు. అక్కడ ఎవడుంటాడు? వాడుంటాడు. వాడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాం. వాడు నన్ను నడిపించటం లేదు మాస్టారు అంటే అర్థం నువ్వు ఉన్నావని. అంటే మన ట్రిక్ ఎలా, బ్యాలెన్స్ ఎలా? అంటే ఎడం వైపు ఎక్కువ వాడకూడదు, కుడివైపు ఎక్కువ వాడకూడదు సైకిల్ నడుపు. ఎలా? ఎన్నిసార్లు మాట్లాడితే ఏం లాభం? ఎలా? సైకిల్ ఎక్కేటే అదే బ్యాలెన్స్ వస్తుంది. సమత్వం యోగ ఉచ్యతే. ఓ